జీవితం సమస్యల వలయం ఇది. ఈ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించు ప్రభు. ఇంతకంటే నేనేం అడగను నిన్ను. నిజమైన శిష్యుడు ఇదే అడగాలి. సమస్యలు వచ్చే వస్తాయి, ఇవి. ఆ ధైర్యాన్ని స్థైర్యాన్ని నాకు కలిగించు ప్రభు. అంత మాత్రం నీవు, నేను ఈ సమస్యలను ఎదుర్కొంటాను. నేను ప్రతి సమస్య అడుగుతూ పోవద్దండి. రాత్రి పగలు కృషి చేయండి. దైవం కరుణిస్తుంది. మంచి రోజులు వస్తాయి. చీకటి శాశ్వతంగా ఉండదు. వెలుగు వచ్చే తీరాలి. వెలుగు శాశ్వతంగా ఉండదు, చీకటి వచ్చే తీరాలి. కాబట్టి కృషి చేయాలి. కోరు కోరికలన్నీ తీరుచున్న భక్తి దైవముపై హెచ్చు రక్తి కలుగు. కోరు కోరికలన్నీ తీరుచున్న భక్తి దైవముపై హెచ్చు రక్తి కలుగు. కోరు కోరికలన్నీ తీరకున్న భక్తి తరగుచు దైవ విరక్తి పెరుగు. ఇప్పుడుండే కాలంలో ఇదే. నీ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటే, ఆశీర్వాదం చేస్తూ ఉంటే, దేవుడు, మా దేవుడు, మా స్వామి పరమాత్ముడు, మా స్వామి ఈశ్వరుడు, మా స్వామి విష్ణువు ఏం చెప్పిందే పొగిడిందే పొగిడిందే పొగిడింది. కోరు కోరికలన్నీ తీరకున్న భక్తి తరుగుచు తక్కువైపోతుంది. స్వామి దగ్గర వచ్చేదే ఇడిచిపెడతారు. కొంతమంది అట్లే వచ్చేదే ఇడిచిపెడతారు. ఎందుకు? పోతే స్వామి ఇంటర్వ్యూ లేదు, ఆశీర్వాదం చేయలేదు, ఇంకెందుకు పోవాల. అసలు రహస్యం మీకు తెలియదు. అయ్యో, వెనక వేప విత్తనాలు వేసుకున్నాను నేను. ఇంకా గురువు యొక్క ఆశీర్వాదంతో ఇంత మాత్రం బతుకుతున్నాను నేను అని అర్థం చేసుకోవాలా మీరు? నా మాడిద కర్మ బలవంత వాగిద్దరి నేనేమో మాడువే కృష్ణ. ఎటువంటి చల్లని మాట చెప్పినాడు చూడండి, నిజమైన శిష్యుడు. నేను చేసిన కర్మ బలవత్తరంగా ఉంటే నీవేం చూస్తావు కృష్ణ? పరమాత్మ నాకు ఆ స్థైర్యాన్ని ప్రసాదించు ప్రభు. ఆ ధైర్యాన్ని ఇవ్వు ప్రభు. ఏం చేసినా విడిచిపెట్టను నిన్ను. జీసస్ క్రైస్ట్ దగ్గర ఒక ధనవంతుడు వస్తాడు. స్వామి, నేను ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నా, అయినా మనసు కుదరడం లేదు. దీనికి కారణం ఏమి? దీనికి సింపుల్గా ఏమైనా ట్రిక్ ఉంటే ఏమన్నా చెప్పేసి చూస్తాం. క్రైస్త చూస్తాడు, నాయన బీద వాళ్ళకు సహాయం చేసినావా? దండగ చేసినాను. పరులకు ఉపకరించే పనులు చేసినావా? బ్రహ్మాండంగా చేసినాను స్వామి. చూస్తాడు జీసస్ క్రైస్త్, ఇంకొక పని చెయ్యి. ఏ? నీ దగ్గర ఉండే డబ్బంతా బీదల సాధులకు దానం చేసి నా దగ్గర రా. అత్యంత సులభమైన మార్గం నీకు చెప్తాను. అంతే, వాడు పోయినాడు, వాపస్ రాలేదు మళ్ళా. అప్పుడు జీసస్ క్రైస్త్ అంటాడు, ధనము మీద వ్యామోహం ఉన్నవాడు స్వర్గద్వారానికి ప్రవేశించలేడు. సూది బెజ్జములో ఒంటనైనా దూర్చవచ్చు. చూడండి, సూది బెజ్జములో ఒంటనైనా దూర్చవచ్చంట. ధన వ్యామోహం ఉన్నటువంటి వానికి దైవ సాన్నిధ్యములో దూర్చేదానికి చేర్చేదానికి సాధ్యం కాదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, పెద్దలు చెప్పినటువంటి మాట ఇది. ఒక గిలుపగుండు ఎండుటాకు గాలి లేనప్పుడు దాని శక్తి, దాని సామర్థ్యాలు అర్థమయ్యలేదు. పరీక్ష పెట్టినప్పుడే తెలిసేది. చిన్నగా గాలి వీచిని చూడండి, ఇనుపగుండు ఆడ కదలుకోకుండా ఉంటుంది. ఆ ఎండిన ఆక 6 కిలోమీటర్ల దూరం పోయి పడుతుంది. అవునా? ఒక ఆయన, స్వామి మా పిల్లల పెండ్లి, మా పిల్లల పెండ్లి, పిల్లల పెండ్లి అంటుండే నా దగ్గరకు వచ్చి. బిడ్డల పెండ్లి కాలేదు, బిడ్డల పెండ్లి కాలేదు. బాగా వింటూ ఉంటే బాగా అడుగుతూ ఉండే. ఒకరోజు ఒక చిన్న మాట అంటే, నేను చిన్న మాట, పెద్ద మాట కూడా కాదు. అట్లయితే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చెప్పు అంటే, ఈరోజు వరకు పెళ్లి శుద్ధి అడగలేదు నాకు. ఈరోజు వరకు అడగలేదు. ఆ పిల్లలు ఎక్కడ పోయారో, ఆయన ఎక్కడ పోయినా. దుఃఖేష్వనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునరుచ్యతే. దుఃఖములకు కృంగిపోవద్దండి, సుఖానికి పొంగిపోవద్దండి. దుఃఖేష్వనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. కమ్ వాట్ మే, సంతోషానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి, బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తేలు కుట్టినదని చింతించవద్దు, పాము కరువలేదని సంతోషించు. తేలు కుట్టినదని చింతించవద్దు, పాము కరువలేదని సంతోషించు. పాము కరచినదని చింతించవద్దు, ప్రాణము పోలేదని సంతోషించు. పాము కరచినదని చింతించవద్దు, ప్రాణము పోలేదని సంతోషించు. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నదని చింతించవద్దు, కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. ఎవరైనా అర్థం చేసుకుంటారా, ఎంత రహస్యం ఉంది చూడండి. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నదని చింతించవద్దు, కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. కోట్లకు లేదని చింతించవద్దు, కూటికి ఉన్నందుకు సంతోషించు. కారు లేదని చింతించవద్దు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. కాళ్ళు లేనటువంటి వాళ్ళు బాధపడడం లేదా? కారు లేదని చింతించవద్దు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. నీడలు లేవని చింతించవద్దు, నిలువ నీడైనా ఉన్నందుకు సంతోషించు. నీడలు లేదని చింతించవద్దు, నిలువ నీడైనా ఉన్నందుకు సంతోషించు. భోగములు లేదని చింతించవద్దు, రోగములు రాలేదని సంతోషించు. భోగములు లేదని చింతించవద్దు, రోగములు రాలేదని సంతోషించు. పదవి కొరకు ప్రాకులాడకు, పరమాత్మని కొరకు అన్వేషించు. లేనిదానికి అందని దానికి ఆరాట పడవద్దు, లేనిదానికి అందని దానికి ఆరాట పడవద్దు. ఉన్నదానితో ఉపశాంతి పొందు. నిత్య సంతోషానికి చిట్కాలు ఇవి. అదాన దోషేణ భవే దరిద్రో. డబ్బులున్నాయి చాలా మంది దగ్గర, సద్వినియోగం కావడం లేదు. కట్టుకుపోతారా? వెళ్ళి వచ్చువాడు వెళ్ళిపోయేడు వాడు, తేనులేడు గొంచు పోను లేడు. తానదేడబోను ధనమేడ పోవను. విశ్వదావిరామ వినరవేము. వెళ్ళి వచ్చువాడు వెళ్ళిపోయేడు వాడు, తేనులేడు గొంచు పోను లేడు. తీసుకో రాలేదు, తీసుకోపోలేడు. తానదేడ పోన ధనమేడ పోవును. ఇంతమంది చూడండి, లక్ష మంది లక్షల మంది చేరినారు ఇక్కడ, ఆనందంగా అన్నదానం చేసుకుంటున్నారు. ఉన్నవాళ్ళు సహాయం చేయకూడదా? స్వామి గంట కట్టుకుపోడండి, బాగా వినండి. గుడిలో నవగ్రహాలకి నూనె వేస్తారు, నెయ్యి వేస్తారు, వెన్న వేస్తారు, వేసి దానికి ఏమో తిప్పుతారు, తిప్పుతారు, పూజలు చేస్తారు. ఏడుదో మీకు శాంతి లభించింది, ఆనందం లభించింది. భ్రమ, నిజమైన గ్రహాలు వీడున్నాయి మానవ రూపములు, వీళ్ళకు శాంతి చేయండి. మున్నటి నుంచి అన్నదానం జరుగుతుంది, ఈ గ్రహాలు ఎంత ఆనందపడ్డాయి. అవి తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ అంటాయి. మీకు, మీ కుటుంబానికి, మీ భార్య బిడ్డలకు ఇండైరెక్ట్ గా ఎంత ఆశీర్వాదం లభిస్తుంది మీకు అర్థం కాదు. ఎందుకు ముందుకు రాకూడదు? అన్నదానం మహాపాపమా? ఎంత ఆనందంగా వడ్డిస్తున్నారు, ఎంత ఆనందంగా తింటున్నారు. ఉన్నవాడు కూడా ఒక యూనిట్. నేను పెన్షనర్, ఒక యూనిట్ ఇచ్చినాను. బాగా డబ్బున్నాడు కూడా ఒకే యూనిటే, లక్షలకుంది ఒకే యూనిటే. నేను పెన్షనర్ మంగళసూత్రానికి ఇచ్చినాను. లక్షాధిపతి కూడా ఒకే మంగళసూత్రమే. ఇది దానం అనిపించుకోదు, మీ యోగ్యతకు సరిగా చేయండి. సద్వినియోగం కావాలి ఇది కాదా? తప్పేముందే ఆ బీద దంపతుల ఆశీర్వాదం చేయవా? ఆనందిస్తే అది ఆశీర్వాదము కాదా? మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీ ధనము మీ తరములోనో మీ కొడుకుల తరంలో మాయమైపోతుంది. మీ మనమళ్లకు, ముని మనమళ్లకు కూడా ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజు పెట్టింటే. పెట్టింటేనే పుడుతుంది, పెట్టుకుంటే పుట్టేలేదు. వనజభవుండుని నొసట రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో విను మరుభూమికి ఏగిన లభించును. మేరువు చేరబోయినంధనం అధికంబు రాదు. కడు దైన్యమాను ధనాఢ్యులందు నా వనరిది నూత తుల్యముగా వారి గ్రహించు ఘటంబు చూడుమా. ప్రాప్తి ఎంతుంటే అంత ధనం దొరుకుతుంది, దాని కొరకు ఆరాట పడవద్దండి. ప్రాప్తి ఉన్నంత ఆ వనజభముండు ఆ బ్రహ్మ ఆ పరమాత్ముడు నేను నొసట రాసిన సొమ్ము ఘనంబో కొంచెమో, ఎక్కువ తక్కువ ఎంత రాసినాడో అంత విను మరుభూమికి ఏగిన లభించును. మరుభూమి శ్మశానం రుద్రభూమికి పోయినా నీ భాగములు ఎంతుందో అంత దొరికే దొరుకుతుంది. మేరువు చేరబోయినం ధనం అధికంబు రాదు. నా బంగారు కొండ దగ్గరకు పోయినా ఎక్కువ రాదు. మన ప్రాప్తి ఎంతుందో అంతే వస్తుంది. అది ఎట్లా అంటే, ఒక మట్టి పాత్ర, ఒక కుండ బావిలో ముంచినప్పటికీ, సముద్రంలో తీసుకుపోయి ముంచినప్పటికీ, దాని ఘన పరిమాణాన్ని బట్టి ఎంత నీరు తీసుకోవాలో అంతే తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు. ఇది బావి కదా, తక్కువ తీసుకోవాలో, అది సముద్రం కదా, నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ కుండ ఎక్కువ నీళ్ళు తాగుతుందే? దానికి ఎంత పడుతుందో అక్కడైనా అంతే, ఇక్కడైనా అంతే. మన ప్రాప్తి ఎంతుందో అంతే లభిస్తుంది, ఎక్కడికి పోయినా అంతే దొరుకుతుంది. కాబట్టి కడు దైన్యము మాను ధనాఢ్యులందు దీనత్వం వహించవద్దు, డబ్బుండే వన్ దగ్గర చేయి చాచవద్దు. చూడండి, ఇచ్చేదానికి సచ్చేదానికి మనసు రాదంట. బాగా నేర్చుకోండి. దానపరులు కావాలి ధనవంతులు, కూడబెట్టొద్దండి. మీ భార్య పిల్లలు కూడబెడితే అది పాపపు సొమ్ము అవుతుంది. బీదవాళ్లకు దానం చేయండి, నిర్గతికులకు దానం చేయండి, గురువులకు మాత్రం పెట్టొద్దండి. చాలా కేర్ఫుల్గా వినండి. ఏదో రీతిగా మభ్యపెట్టి గురువులు సంపాదించేసి గంట కట్టేదానికి చూస్తారు అనే చెడ్డ ప్రచారం సమాజంలో వచ్చేసింది. జీవితంలో శాంతి లభిస్తుందే ఈ ధనము నుంచి, మీ మేడ మిద్దెల నుంచి, మీ ఐశ్వర్యము నుంచి, మీ భోగాముల నుంచి నిజమైన శాంతి పొందుతున్నారా? అట్లయితే ప్రపంచంలో అత్యధికమైన ధనవంతమైనటువంటి దేశం అమెరికా దేశం. ప్రతి మనిషికి 2-3 కార్లు ఉంటాయంట అక్కడ. అయితే సర్వే చేసి తెలుసుకున్నారు, ప్రపంచంలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేది అమెరికా దేశంలో. అత్యంత అధికమైనటువంటి ధనముంది, భోగములున్నాయి, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ధనముంటే శాంతి ఉండాలి కదా. ధనముతో శాంతి రాదు, మేడ మిద్దెలతో శాంతి రాదు, ఈ ఐశ్వర్యాలతో శాంతి రాదు. మరి నిజమైన శాంతి పొందేదానికి ఎక్కడ పోవాల? మరలా బుద్ధుని దగ్గరకు పోవలసిందే మనము, మరలా జీసస్ క్రైస్త్ దగ్గరకు పోవలసిందే, మరలా మహమ్మద్ ప్రవక్త దగ్గరకు పోవలసిందే, మరలా మహావీరుని దగ్గరకు పోవలసిందే, మరలా గురునానక్ దగ్గరకు పోవలసిందే. వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలు, వాళ్ళు ఆచరించిన తీరు, అది మా జీవితంలో అలవరుచుకున్న నాడే నిజమైన శాంతి దొరుకుతుంది. అంతవరకు దొరకలేదు. ఏం చెప్పినారు వాళ్ళు? నేను అనేది వెదుక్కో. ఎప్పుడైతే నేను అనేది తెలుస్తుందో స్థిరమైన శాంతి అక్కడే దొరుకుతుంది. బాహ్యమైన విషయాల్లో నీవు శాంతిని వెదకవద్దు. అశాంతి ఉంది, శాంతి మాదిరిగా కనబడుతుంది, శాంతి లేదు ఇక్కడ. బాగా వినండి, శాంతి లేదు ఇక్కడ. శాంతి దొరకాలంటే ఆ మహాత్ముల దగ్గరకు పోవలసిందే మనము. ఖుదీకోకర్ బులంద్ ఇతనాకే హర్ తక్దీర్సే పహలే ఖుదా బందేసే ఖుద్ పూచే బతా తేరీ రజా క్యా హై. ఖుదీకోకర్ బులంద్ ఇతనాకే హర్ తక్దీర్సే పహలే. నేను అనేది తెలుసుకుంటే, సమస్తము లేకుండా నేను ఒక్కటి నీ దగ్గర ఉంటే, దాని రహస్యం తెలిస్తే అంతా ఉండినట్లే నీకు. నేను లేకుండా ఏమి ఉన్నా ఏమీ లేనట్లే నీకు. పెద్దల వాక్యం ఇది, ఇదే చిదంబర రహస్యం ఇది, ఈ రహస్యం భేదించాలంటే ఆ మార్గంలో అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గరే లభిస్తుంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ తత్వాన్ని దర్శించిన వాడే దాన్ని ఇస్తాడు, తప్పకోకుండా ఇస్తాడు. వాణ్ణి సేవించు, తరించు, నిజమైన శాంతి ఆడ దొరుకుతుంది. లౌకిక జీవితములు వస్తున్నాను నేను. లౌకిక జీవితములో అంతో ఇంతో నెమ్మది, సుఖము, సంతోషము పొందాలి. ఎక్కడ పొందుతాం? కుటుంబంలోనే పొందాలి. మనం భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉండాలి. నరకము సృష్టి చేసుకుంటున్నారు చాలామంది. వాళ్ళ ఇల్లు ఇల్లు కాదది, నరకమది. ఎందుకు? భార్యాభర్తల మధ్య అవగాహన లేదు కాబట్టి. రథానికి ఉండే రెండు చక్రాలు భార్యాభర్తలు బాగా తెలుసుకోండి. ఆ రెండు బాగున్న నాడే సాఫీగా ప్రయాణం చేయవచ్చు జీవితములో. ఒక స్త్రీ తన తల్లిని, తండ్రిని, అన్నను, తమ్ముళ్ళను, అక్క చెల్లెళ్ళను, స్నేహితురాండ్రను, తన ఇంటిని, తన సర్వస్వాన్ని విడిచిపెట్టి నివేదికని పుట్టినింటి నుంచి మెట్టినింటికి పోతుంది. ఎలా ఆదరించాలి ఆ స్త్రీమూర్తిని? ఆప్యాయత, ప్రేమ కావాలి. పాత వాతావరణం నుంచి కొత్త వాతావరణంలో కాలు పెడుతుంది కాబట్టి ఆ కొత్త వాతావరణానికి అడ్జస్ట్ కావాలంటే, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలంటే కొంత వ్యవధి ఇవ్వాలి. ఆమెకు వచ్చిన రోజు నుంచి అత్త దర్బారు చూపకూడదు. ఆమెకు కొంచెం టైం ఇవ్వాలి, సర్దుకుంటుంది అక్కడి పరిస్థితులను. స్త్రీలకు ఇంకొక మాట, పుట్టినిల్లు విడిచిన తర్వాత మెట్టినిల్లకు కాలు పెడుతుంది స్త్రీ. మెట్టినింటికి కాలు మోపిన తర్వాత పుట్టినింటి వ్యామోహం తగ్గించుకుంటూ రావాలి, చాలా ముఖ్యం. మెట్టినింటిలోని పుట్టినింటి ప్రతాపాలు చెప్పుకుంటూ పోతే వినేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. మా నాన్న అట్లా, మా తాత అట్లా, మా ముత్తాత అట్లా, మా అన్నలు ఇట్లా ఎవనికి కావాలి? అట్లు చెప్పుకొనే చెప్పుకొని చెప్పుకొనే ప్రతాపాలు చెప్పుకొనే మెట్టినింటిలో పాడైపోతారు, వినేవాడు ఎవడుంటాడు? కాబట్టి నిజమైన తల్లిదండ్రులు అత్తమామల రూపంలో చూడాలి స్త్రీ. అడ నిజమైన తల్లిదండ్రులు వాళ్లే. తల్లిదండ్రుల పుట్టినింటి తల్లిదండ్రుల వ్యామోహాన్ని మరచిపోతూ రావాలి. స్త్రీమూర్తి ఈ రీతిగా అడ్జస్ట్ అయితే ఆ ఇల్లు ఏమవుతుంది? స్వర్గం అవుతుంది. అది కులకాంతతోడ నెప్పుడు కలహింపకు ఒట్టి తప్పు ఘటయింపకునే కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్లదు. కులకాంతతోడ నెప్పుడు కలహింపకు ఒట్టి తప్పు ఘటయింపకమే తప్పులు పెట్టదు. కలకంటి కంట కన్నీరొలికిన ఆ స్త్రీమూర్తి ఇంటిలో రోదనం స్టార్ట్ చేస్తే సిరి ఇంట నుండనొల్లదు. ఆ లక్ష్మి పోతుంది, పిశాచి ఇంట్లో దూరుకుంటుంది. భార్యలు కొన్ని సందర్భంలో చాలా డేంజర్ ఉంటారు, చాలా మంచోళ్ళు కూడా ఉంటారు. ఏకనాథ్, ఆయనకు ఉత్తమమైనటువంటి భార్య దొరికింది, చాలా ఉత్తమమైనటువంటి భార్య. అడుగులకు మడుగులొత్తే భార్య పాండురంగం దగ్గరకు పోయి, పరమాత్మ ఎటువంటి అనుకూలమైనటువంటి భార్యను ఇచ్చినావు నీవు, నా జీవితం ధన్యమైపోయింది, నీ సేవకు ఏమి అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు, ప్రభు ఎంత దయ నీకు నా పైన. తుకారాం కూడా అదే దేవుని దగ్గర పోయినాడు. తుకారాం భార్య చాలా గయ్యాళి. ఎస్ అంటే నో అనేది, నో అంటే ఎస్ అనేది. తుక్కు తుక్కు తుకారాం ఆవు దెబ్బకు, ప్రభు ఎటువంటి భార్యను ఇచ్చినావు ప్రభు, సంతోషంగా దుఃఖంగా కాదు ఇది. వైరాగ్యం ఏమి అంటే వేరే గురువు నాకు అవసరం లేదు, ఇంట్లోనే పుట్టించినావు, ఇంట్లోనే పెట్టేసినావు. వైరాగ్యమంతా నా భార్యతోనే నేర్చుకుంటున్నాను నేను, ఎంత దయ నీకు నా పైన, బాబా 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 అని ఈయన పోయి మొక్కినాడు. చూడండి పెద్దవాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది. సోక్రటిస్ గ్రీక్ దేశంలో ఒక పెద్ద తత్వవేత్త, ఆయన భార్య చెప్పమంటారా, తుకారాం భార్య తిట్టేది, సోక్రటిస్ భార్య కొట్టేది. ఉత్త తిట్లు కాదు, కొట్టేది భర్తను. మహాజ్ఞాని ఆయన, అయితే హోమ్ మినిస్టర్తో చాలా అవస్థలు పడినాడు. ఇంట్లో భార్యను హోమ్ మినిస్టర్ అని పేరు ఎటువంటి పేరు ఇచ్చినారు, మంచి పేరు ఇచ్చినారు. ఒకరోజు శిష్యులతో బాగా తత్వ విచారం చేస్తున్నాడు సోక్రటీస్. వచ్చే భార్య ఇంకేం పని లేదు పాటలేదు, ఇంకా తిట్టేకి స్టార్ట్ చేసి, శిష్యులు కొత్తగా వచ్చినారు అడ్జస్ట్ కాలేదు, భయపడ్డారు. ఏమరి ఇట్లు తిడతా ఉంది ఏమన్నా, స్వామి ఎవరు ఆమె అంటే వైఫ్ భార్య అని. అర్ధగంట గంట తిట్టింది, నేనే వినలేదు, మామూలు అయిపోయింది. మరలు తత్వ విచారంలో స్టార్ట్ చేసిరి, ఇంకా అంత పట్టలేదు ఆమెకు, ఇంకా పేషెన్స్ పోయిడ్చాము. మిద్ద పైన ఎక్కి పైన ఎక్కి పైన నుంచి నీళ్ళు వేసిందే వేసింది సోక్రటిస్ మీద. వీళ్ళు గాబరపడి నిలబడిపోయారు వీళ్ళు శిష్యులు, ఇంకా పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం అట్లేమంటారు, కూర్చోండి అని. స్వామి ఏమిది, ఏమి లేదు, చూడండి మేఘములు గర్జిస్తాయి, గర్జించిన తర్వాత ఏమవుతుంది, వర్షం వస్తుంది, తెలియదా మీకు, మేఘములు గర్జిస్తాయి తర్వాత ఏమవుతుంది, వర్షం వస్తుంది అంతే. ఇంతకు ముందు గర్జించా, భార్య రూపంలో ఉన్న మేఘం బాగా గర్జించా, తర్వాత పైన నుంచి వర్షం పడా, తుడుచుకున్నాను అంతే. అబ్బాబా ఎంత ఓపిక ఆయనకి, ఏమి కదా. భార్య ఇంగ్లీష్లో వైఫ్ అంటారు, WIFE అని. ఇక్కడ చాలా మందికి వైఫ్లు ఉన్నారు, సన్యాసులు ఏదో కొద్ది మంది ఉండవచ్చు, చాలా మందికి భార్యలు ఉన్నారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటారు భార్య అనే పదాన్ని. WIFE వైఫ్ అంటే W వండర్ఫుల్, ఐ ఇన్స్ట్రుమెంట్, ఎఫ్ ఫార్ ఈ ఎంజాయ్మెంట్. ఇది వైఫ్ అంటే కొంతమంది అర్థం చేసుకున్నారు, వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ అంట వైఫ్ అంటే వాని అర్థం. ఇంకా కొంతమందికి వైఫ్ అంటే ఏమి, అది WIFEనే పాపం, ఆ వాళ్ళ అర్థం ఇంకొక రీతిగా ఉంది. W వర్రీస్, ఐ ఇన్వైటెడ్, ఎఫ్ ఫార్ ఈ ఎవర్. వర్రీస్ ఇన్వైటెడ్ ఫార్ ఎవర్ అంట, వాళ్ళ ధోరణి అట్లా ఉంది. మరి మా ఏకనాథ్ లాంటి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది. WIFE, W వెల్త్ ధనలక్ష్మి, ఐ ఇంటెలిజెంట్ రాజుకు మంత్రి వలె సహాయం చేస్తుంది బుద్ధిశక్తి, కార్యేషు దాసీ కరణేషు మంత్రి, బుద్ధేషు మాత శయనేతురంభ, ధర్మానుసారి క్షమయా ధరిత్రి, షడ్గుణ భార్య కులముద్ధరంతి. ఇంటెలిజెంట్ అనే ఎఫ్ ఫిడెలిటీ నమ్మకం, ఒక్కసారి భర్తను నమ్మింది ప్రాణం ఇచ్చేదానికి కూడా సిద్ధమైపోతుంది, అంత విశ్వాసం. ఈ ఎనర్జీ చైతన్యం, ఈ నాలుగు ఉత్తమోత్తమైనటువంటి లక్షణములు వైఫ్ అనే ఆమెకు ఉన్నాయి అంట. ఒకరేమో వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ అండ్రి, ఒకరేమో వర్రీస్ ఇన్వైటెడ్ ఫార్ ఎవర్ అండ్రి, ఇంకొకరేమో వెల్త్ ఎనర్జీ ఇంటెలిజెంట్ ఫిడెలిటీ. దీనికి మీరు అర్థం చేసుకోండి, ఇంక ఎవరెవరికి ఏమేమి అనుభవాలు అయినాయో అవుతున్నాయో. కొన్ని సందర్భంలో భార్యల మాటలు వినకుంటే ఎట్లయినా కానీ వాళ్ళు ఎక్కువ తక్కువ చేసేస్తారు, స్వామిని తిట్టుకోవద్దండి, చిన్న ఉదాహరణ చూడండి. ఇంటిలో భార్య భర్త, భర్త చాలా మంచోడు, డైలీ ఒక అతిథిని పిలుచుకొచ్చి భోజనం పెట్టేవాడు. ఇది ఎందుకు ఆ ఇల్లాలకు నచ్చలేదు. ఏమి ఇట్లా వేస్ట్ చేస్తున్నాడు డైలీ, ఏమీ నీకు బుద్ధి ఉందా లేదా, డైలీ ప్రతిరోజు పిలుచుకొస్తున్నావు కదా, ఎంత వేస్ట్ చేస్తున్నావు నీవు. లేదు, అతిథి దేవోభవ కదా, పెడితే ఏం తక్కువైంది, దేవుడు మాకేం తక్కువ చేసినాడు ఈయన. ఇంకా తన మాట సాధించాలి ఎట్లా, కొంచెం గ్రూప్ చేసుకుంటుంది. ఆ గ్రూప్ ఎవరితో చేసుకుంటుంది, పిల్లలతోనే. తన ఇంట్లో కొడుకులంతా తన వైపు లాక్కుంటుంది, చూడరా మీ నాయన ఇట్లు చేస్తున్నాడు అట్లు చేసి. అవునమ్మా నాయనకు బుద్ధి లేదు, కొంచెమైనా ఆలోచన చేయడు. అక్కడ ఒకరోజు పిలుచుకొచ్చినాడు ఒక అతిథిని, ఇంట్లో ఆకు లేదు, విస్తరాకు లేదు. ఈమె అంతా అబ్జర్వ్ చేస్తుంది, ఆడవాళ్ళకి బుద్ధి ఎక్కువ, అబ్జర్వ్ చేస్తూ ఉంది, విస్తరాకు లేదు. విస్తరాకు తెచ్చాక ఈయన బట్టలేసుకొని కొంచెం వీధి మళ్ళీ కొంచెం దూరం ఉంది పోయినాడు. ఈయన అతిథి కూర్చున్నాడు, విస్తరాకు తీసుకొస్తాడు కదా అని పిల్లలతో అంటా ఉంది. అయ్యో గ్రహచారానికి ఇదే చిక్కల్లా ఈరోజు, చూస్తే సన్నగా ఉన్నాడు కదా, ఏం గ్రహచారమో ఏమో, వీనికి భయమైంది వీనికి. అమ్మా ఏమిది అని, అయ్యో ఎందుకు చెప్పలే, తర్వాత నీకే తెలుస్తుంది, ఈతల్ని ఏమది ఏం చెప్పు. అయ్యో అటు ఆ విషయాలు నా నోటి నుంచి ఎందుకు చెప్పాలి, అయ్యో తల్లి చెప్పమ్మా ఏమది, నీకు ఆత్రం ఎక్కువ, మొదలు సన్నగా ఉన్నావని చెప్పింది, ఇంకా ముందు తెలుస్తుందిలే అంటా ఉంది. ఏమ్మా ఏమి లేదు, ప్రతిరోజు మా ఆయన ఎవరినో ఒకరిని పిలుచుకొస్తాడు, పెరట్లో ముఖం కడుక్కోమంటాడు, ముఖం కడుక్కొచ్చినాక విస్తరాకు వేస్తారు, అన్నం వడ్డిస్తాడు, కూరలు వడ్డిస్తాడు, మమ్మల్ని అంతా బయటికి పంపించేస్తాడు, చేసి వాకిలేస్తాడు, వేసి ఇదిగో ఈ కట్టెచ్చుడు ఇది, కొడతాడు కొడతాడు కొడతాడా ఎందుకు, ఏమో పోయిన జన్మలో ఎవరో ఆయనకు తొందరు ఇచ్చినారంట, ఆ జన్మలో చేసినటువంటిది ఈ జన్మలో పగ తీర్చుకుంటున్నాడంట. ప్రతి దినం జరుగుతూ ఉంది ఇది. పాపం నువ్వు చూస్తే చాలా సన్నగా ఉన్నావు, నీ కర్మ ఏం చేయాలా, నేను చూస్తే అయ్యో అనిపిస్తుంది. వాడు లేచేవాడు, ఎంత మేలు చేస్తే తల్లి నమస్కారం వస్తాను నేను, అయ్యో ఉండి వస్తాడు ఆయన ఆవిడ, అయ్యో వద్దమ్మా ఓ బయటికి పోతున్నాడు బయట, వాడు అక్కడ పోయగలేదు ఈయన వచ్చి చూస్తే అతిథి లేడు. ఏమేం అతిథి, ఎక్కడ పోయినాడు, ఏం అతిథి అండి ఆయన, కొంచెమైనా తెలియవద్దా, అదే అడగొద్దు నువ్వు కట్టిగానే, కట్టి ఇచ్చే లోపల ఆలస్యమని చెప్పి అలిగి పోయిడ్చే, ఇదిగో ఇదే కట్టి చూడండి, ఇచ్చకపోతే వద్దనే, ఎట్లా పోయా ఇట్టు ఇప్పుడు పోయా, ఈ కట్టి తీసుకుని వస్తున్నాడు ఆయన ముందు పాడుతున్నాడు, ఆగు ఆగు కట్టే కట్టే అంటున్నాడు, వాడు ముందు పారిపోయి వెనక్కి చూస్తున్నాడు, కట్టి తీసుకుని వస్తున్నాడు. ఆ మహాతల్లి చెప్పింది 100కి 100 పాలు సత్యం, నాకేమో గ్రహచారం ఉండే ఈరోజు. మీరు కూడా దీక్షా భోజనానికి వస్తే ఇట్లు చేశారు, దీక్ష 21 రోజులు దీక్షా భోజనానికి వస్తారు కదా, ఇట్లేమైనా చేసి పంపారు అని. ఇంకా వాడు నిలబడలేదు, వాడు చెప్పిన మాట వినకుంటే ఏమైనా చేస్తారు ఆడవాళ్ళు. ఒకసారి చెప్పిన మాటలు ఎన్నో సమస్యలు వస్తాయి ఆడవాళ్ళ నుంచి, వింటున్నారా. అదొక చిన్న చూడండి, చిన్న ఉదాహరణ చూడండి. పక్కింట్లో ఎవరికో ఆరోగ్యం బాగాలేదు, 3 నెలలు అయ్యింది. భార్య ప్రతిరోజు ఉంటుంది, పోయి మాట్లాడకూడదా, కాదు నాకు మొదటే చెవుడు, ఆయన రోగి మాట్లాడాక రాదు, మెల్లగా మాట్లాడతాడు నాకు వినబడదు, ఏమని మాట్లాడాలి నేను, ఒకటి పోయి ఒకటి అవుతుంది, ఎందుకు పోవాలే, ఏమో లేదు పక్కింట్లో ఉన్నాము పోకుంటే ఏం బాగుంటుంది, మీరు పోండి పోండి ప్రతిరోజు చెప్తా ఉంది. ఇంకా ఏ రోజైనా అంతే కదా, ఎంతవారైనా కాంత దాసులే, సరే ఒకరోజు ఒప్పుకొని ఇంకా ఏం లేదు, ఒక పని చేయండి, మీరు పండ్లు తీసుకుపోండి, కూర్చోండి. మిత్రమా, ఎలా ఉంది అని అడగండి. సామాన్యంగా ఏమంటాడు? ఏదో కొంచెం మేలు అని అంటాడు. ఏం ఆహారం తీసుకుంటున్నావు అని అడిగింది. రెండవ ప్రశ్న, బ్రెడ్డో గంజో ఏమో తీసుకుంటున్నాను. మంచిది తీసుకోది, చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పు. ఏ డాక్టర్ చూస్తున్నారు? ఎవరు పేరో చెప్తారు, లింగారెడ్డనో మచ్చన్నో గవర్నమెంట్ డాక్టర్నో ఎవరో పేర్లు చెప్తారు. ఓ డాక్టర్ మంచోళ్ళే, ఆ డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకో. ఇవి మూడే ప్రశ్నలు కదండి, ఇంకేం ఎక్కువ అడుగుతారు? ఇంత మాత్రం చెప్పలేరా మీరు? ఇంత మాత్రమైతే నేను చేయగలను. ఇంట్లో రిహార్సల్ చేసే రిహార్సల్ బాగా ప్రాక్టీస్ చేసే ఆ మూడు ప్రశ్నలు ప్రాక్టీస్ చేసుకొని పండ్లు తీసుకొని చాలా జోరుగా వచ్చాను. పేషెంట్ చూసేది రోగి కాదు. 4-5 నెలల నుంచి నేను బెడ్ పట్టినాను కదా, పరుపు పట్టినాను, రాకుండా ఇప్పుడు వస్తున్నాడు వీడు. నేను సావల్లని అనుకున్నాడో ఏమో, ఇప్పుడు వచ్చినాడు అని చెప్పి కోపం ఉంది మన పైన. వచ్చి కూర్చొనే, మిత్రమా ఎలా ఉంది అని పెదవుల వైపే చూస్తున్నాడు. వినపడు దీనికి, పెదవుల వైపే చూస్తున్నాడు. దినదినానికి మృత్యుకు దగ్గరైతున్నాను అని. అంతా దేవుని దయ, చాలా మంచిదయ్యింది అని. వాడు చూసే వీడు బిర్యానీ చంపేటట్లుండదు త్వరగానే. ఏం ఆహారం తీసుకుంటున్నావు మిత్రమా అని మళ్ళా పెదవుల వైపు చూస్తున్నాడు. అవి స్టాప్ అయినాక స్టార్ట్ చేస్తాము అని నేను పెదవుల వైపు చూస్తున్నాడు. వినపడటం లేదు. ఇంకేముంది? విషం తీసుకోలే విషం, అది చాలా మంచి ఆహారం, అది దాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు, దాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ప్రతిరోజు తీసుకో, నీకు ఎంత దిగుతుందో అంతే తీసుకో. వాడు పండ్లు కొరుకుతున్నాడు వాడు, వాడు పరువు పట్టుకొని దిండు ఇండు ఏం అల్లాడిపోతున్నాడు. విని కొట్టుందా పడుచుందా అని ఇంకా థర్డ్ క్వశ్చన్ ఒకటి ఉంది. మిత్రమా ఏ వైద్యుడు చూస్తున్నాడు నీకు అని ఇంకెవడు వైద్యుడు, ఆ యముడు చూడాలి యముడు అని. చాలా మంచివాడు ఆయన చెప్పినట్లేను, ఆయన ఎట్లు చెప్తే ఎట్లేను, విడిచిపెట్టొద్దు, చాలా మంచివాడు. ఈ డ్యూటీ అయిపోయా దిగా వచ్చా భార్యదేవి, చాలా ఆనందంగా చెప్పా. 3 క్వశ్చన్లు అడిగితే ఎంత బాగా చెప్పినాననుకుంటువి. ఆమె ఆనందంగా వింటుంది భర్త. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత శబ్దమయ్యా, ఏం అరుపులు ఇరుపులు స్టార్ట్ అయ్యా. ఏమది ఏమని చూసి బయట చూడండి అంటే ఆ పేషెంట్ అవుట్. ఆయనకి బీపీ ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, దాంట్లో సత్యాయి. భార్య చెప్పిన మాటలు వినుకుంటే అక్కడ కట్టే, వింటే ఇక్కడ పజిత్. కాబట్టి ఇంటిలో గృహములో ఆనందము సంతోషం కావాలంటే ఈ ఇద్దరి మధ్య ఉద్దిక కావాలి, ఐకమత్యము కావాలి. అప్పుడే సంతోషం అంతో ఎంతో కుటుంబంలో చూస్తాం. ఇంటికి దీపము ఇల్లాలే. ఆమెకు ధనలక్ష్మి అన్నారు, సంతానలక్ష్మి అన్నారు, భాగ్యలక్ష్మి అన్నారు. మగవాళ్ళని అనలేదు, ధనలక్ష్మి అని పేరు పెట్టినారు. ఆడవాళ్లకు ధనలక్ష్మణ అని పెట్టినారు. ఏడన పేరు ధనలక్ష్మి, ధనలక్ష్మణ లేదు, భాగ్యలక్ష్మణ లేదు, భాగ్యలక్ష్మినే. చివరిగా ధర్మం, ధృతిరి క్షమా దయాస్తేయం శౌచమింద్రియ నిగ్రహం ధీర్విద్య సత్యం అక్రోధ దశకం ధర్మలక్షణం. చాలా ముఖ్యమైనటువంటిది ధర్మం. మానవుణ్ణి ఏదైతే సన్మార్గములో నడిపిస్తుందో అదే ధర్మం. చిన్నగా చెప్పాలంటే ఈ 10 ఉత్తమ లక్షణాలు చెప్పినారు పెద్దవాళ్ళు. చిన్నగా దాన్ని కుదించి మదించి చెప్పాలంటే మంచి మార్గంలో సన్మార్గంలో ఏదైతే తీసుకుపోతుందో అదే ధర్మం. అనేక ధర్మాలు ఉన్నాయి ప్రపంచంలో. హిందూ ధర్మమని, క్రిస్టియన్ ధర్మమని, ఇస్లాం ధర్మమని, ఇప్పుడు ఇంకా అనేక మార్గాలు, ఉపమార్గాలు కూడా స్టార్ట్ చేసినారు. వాళ్ళు దాంట్లోనే ధర్మబోధ చేస్తున్నారు. పిరమిడ్ ధ్యానం అని ధర్మ ప్రబోధమే ఉంది దాంట్లో. విపశ్యన అని సహజ మార్గం అని, ప్రజాపిత బ్రహ్మకుమారి యొక్క మార్గం అని, ఇవన్నీ ధర్మాన్ని బోధించే సంస్థలే. రాధాస్వామి మార్గం అని, సాయి మార్గం అని, గుడికల్లు మార్గం అని ఎన్నెన్నో ఉన్నాయి. ఎందుకు వీళ్ళు సరిగా నడవడం లేదు అంటే, ఒక ధర్మము వాళ్ళు వేరే ధర్మాన్ని విమర్శిస్తున్నారు, నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. అందుకే గురువాక్యం ఏమి అంటే, ధర్మభేదములు వలదనుచు సర్వధర్మములు ఒకటనుచు. బంభం గురుడు బోధించే భక్తులకు సద్గతి చూపించే. ధర్మభేదములు వలదనుచు సర్వధర్మములు ఒకటనుచు. ధర్మభేదాలు వద్దు, అన్ని ధర్మాలు ఒకటే. ఈ మార్గం ఆల్ రైట్, ఆ మార్గము అది మంచిదే, ఇది మంచిదే, మార్గాలు వేరైనా గమ్మం ఒక్కటే. మసీదులో అల్లాకై మహమ్మదీయుల నమాజులు, మందిరములో శివునికై హైందవుల పూజలు, చర్చిలో జెహోవాకై క్రైస్తవుల ప్రార్థనలు, ఏ నోటను పలికినా ఏ పేరున పిలిచినా కనుబడువాడొక్కడే వినగలిగేదొక్కడే. ప్రముదలు వేరైనా ప్రకాశము ఒక్కటే, మతములు వేరైనా మతసారం ఒక్కటే. ఈ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అన్నిటిలో సత్యముంది, ఏది అసత్య మార్గము లేదు. ఈ కాలములో, ఈ విజ్ఞాన యుగములో ధర్మము యొక్క ఆవశ్యకత ఉందే? ఈ కంప్యూటర్ యుగములో ఈ విజ్ఞానము తంత్రజ్ఞానము అద్భుతంగా పెరిగిపోతున్నటువంటి ఈ 20వ శతాబ్దములో ధర్మము యొక్క ఆవశ్యకత ఏముంది? వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ఇట్? ఒక చిన్న ఉదాహరణ మీకు తెలుసు, పురాణ కథే మీకు తెలుసు, ధర్మం యొక్క ఆవశ్యకత చూడండి. ఎప్పుడో ఒకప్పుడు సముద్రాన్ని మథించినారు దేవతలు రాక్షసులని. అందులో నుంచి కల్పవృక్షము, కామధేనువు మొదలగు విచిత్రమైనటువంటి వస్తువులు వచ్చాయని, అనంతరము విషం వచ్చిందని హలాహలం. దాన్ని శివుడు మృంగాడని కథ విన్నారు తెలుసు. ఇక్కడ కూడా విజ్ఞానమనే సముద్రాన్ని విజ్ఞానులు బుద్ధి అనే కవ్వముతో మథిస్తున్నారు, చిలుకుతున్నారు. ఇక్కడ కూడా అక్కడ వచ్చినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు వస్తున్నాయి. రేడియో అని, టెలిఫోన్ అని, టెలివిజన్ అని, ఒకటేమిటి, వింత వింతలుగా ఈ అద్భుతాలు మనం చూస్తున్నాము. మా సముద్ర మథనములో ఏ రీతిగా చిత్ర విచిత్రమైనటువంటి అద్భుత వస్తువులు వచ్చినాయో, ఈ విజ్ఞానుల తంత్రజ్ఞానులు కూడా అటువంటి రీతిగా తీసుకువస్తున్నారు, చూస్తున్నాం మనం. ఈ మైక్ ఇది కూడా విజ్ఞానులు చేసినటువంటిదే. ఈ లైట్, ఎలక్ట్రిసిటీ వాళ్ళదే. ఈ ఫోను వాళ్ళదే, రేడియో వాళ్ళదే, టీవీ టెలివిజన్ వాళ్ళదే. అద్భుతమైనటువంటి మందులు కనుగొన్నారు, అది వాళ్ళదే. చిత్ర విచిత్రంగా మెదడు తీసి మెదడును అతికిస్తున్నారు, హార్ట్ తీసి హార్ట్ను పెడుతున్నారు, దేహాలనే మార్చేస్తున్నారు. ఇదంతా అద్భుత విజయాలు ఎవరి నుంచి వచ్చినాయి? విజ్ఞానులు తంత్రజ్ఞానుల చేతనే వచ్చినాయి. అయితే అదే క్షీరసాగరాన్ని మథనము చేసినప్పుడు హాలాహలం కూడా వచ్చింది. ఇక్కడ కూడా విజ్ఞానం అనే సముద్రములో కూడా హాలాహలం వచ్చింది. ఏమిటి ఆ హాలాహలం? మానవ సమాజాన్ని నిర్మూలనం చేసే పెద్ద పెద్ద బాంబులు కనుగొన్నారు. హైడ్రోజన్ బాంబు అంట, న్యూట్రాన్ బాంబు అంట. మానవ సమాజాన్ని సమూలంగా నాశనం చేసినటువంటి వస్తువులు వచ్చినాయి, హాలాహలం మాదిరిగా వచ్చినాయి. దాన్ని మృంగేదానికి ఎవరి చేత కాదు, పారిపోతున్నారు విజ్ఞానులు కూడా. ది కంట్రోల్ అచీవ్డ్ ఓవర్ ది ఫోర్స్ ఆఫ్ నేచర్ ఈజ్ సో కంప్లీట్ దట్ వీ మస్ట్ సూన్ బి ఏబుల్ టు డిస్ట్రాయ్ 2/3 ఆఫ్ ది వరల్డ్ బై ప్రెస్సింగ్ ఎ బటన్. ఆడ్రియన్ అన్నటువంటి ఒక ప్రొఫెసర్ అంటాడు, ది కంట్రోల్ అచీవ్డ్ ఓవర్ ది ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఈజ్ సో కంప్లీట్ దట్ వీ మైట్ బి ఏబుల్ సూన్ ఏబుల్ టు ఏబుల్ టు డిస్ట్రాయ్ ది 2/3 ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ నాశనాన్ని ఒక చిన్న బటన్ నొక్కితే నాశనం అయిపోతుంది. ఆ రీతిగా నేర్చుకున్నారు విజ్ఞానులు, ఆ రీతిగా రెడీగా పెట్టుకున్నాడంటాడు ఆడ్రియన్ అనే ప్రొఫెసర్. ఈ హాలాహాలాన్ని మింగేవాళ్ళు ఎవరు? విజ్ఞానుల చేత కావడం లేదు, తంత్రజ్ఞానుల చేత కావడం లేదు. ఈ హాలాహాలాన్ని మింగాలంటే తత్వశాస్త్రమే రావాలి, ధర్మమే రావాలి. ధర్మము తప్ప ప్రపంచంలో ఏమీ మింగదు. దాన్ని ఆ హాలాహలాన్ని, దాని శక్తిని వాళ్ళు ఉపయోగించుకోకుండా వాళ్ళకి నీతి న్యాయము నేర్పించేదానికి ఈ ధర్మము కావాలి, అవసరమైంది ఇప్పుడు. కాబట్టి ధర్మము యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు, అత్యవసరం ఇప్పుడు. అడుగడుగున దీని యొక్క ఆవశ్యకత కనబడుతుంది. ధర్మాన్ని గురించి తెలుసుకున్నాం. ఇంతమంది గుడిలో పూజలు చేస్తారు, మసీదులో నమాజ్ చేస్తున్నారు, చర్చిలో ప్రార్థనలు చేస్తారు, అయినా దేవుడు ఎందుకు కనబడడు? ప్రతిరోజు ఇంటిలో కూడా దేవుని గుట్లో దేవుని పూజ చేస్తున్నాం. దినానికి 5 రోజులు 5 సార్లు నమాజ్ చేస్తారు ముస్లింస్. సండే సండే క్రైస్తవులు చర్చిలో ప్రార్థన చేస్తారు. దేవుడు వరం ఇవ్వడం లేదు కదా, భావ సంపద లేదు. భావ సంపద లోపించిన నాడు మీకు నిజమైనటువంటి ఫలితం దొరకదు. ఏమిటిది భావ సంపద? ఎట్లా పెంచుకోవాలి? అలనాడు కుట్టేలుడు ఇచ్చిన అటుకుల విలువ ఎంత? ఒక దమ్ముడి కొరకాదు అలనాడు. తిన్నాడు పరమాత్ముడు, ఇచ్చాడు ఆశీర్వాదం. అటుకుల్లో ఏముంది? అటుకుల్లో ఏమీ లేదు. ఆ కిటుకొంత ఆ కుచేలిని భార్య భావ సంపదలో ఉంది. ఆ అటుకులో, ఆ ఆహారంలో, అటుకుల్లో నింపింది భావాన్ని. దాన్ని చూసి తన్మయుడైపోయినాడు కృష్ణుడు. తినిందే తినింది, తినిందే తినింది, మనస్ఫూర్తిగా ఆశీర్వాదం వచ్చింది. అటువంటి భావ సంపద లోపించింది ఈరోజు. ఆనాడు ఆ మహాతల్ని విసిరించినటువంటి ఈ చిన్న ఆకుల్లో ఏమి శక్తి ఉంది? తులసి ఆకు తీసుకుని విసిరింది, కృష్ణుణ్ణి సరిసమానంగా తూచి వేసింది. ఆ తులసి యొక్క తూకం ఎంత ఉంది చూడండి, ఏం తూకం ఉంటుంది. ఆ ఆకులో ఏమీ లేదు, ఆ ఆకులో ఆ మహాతల్లి నింపిన భావ సంపద ఉంది, భావశక్తి ఉంది. ఇది అటువంటి భావ సంపద ఈరోజు కరువైంది. కాబట్టి దేవుడు మాట్లాడడం లేదు, మీరు చేసే ప్రార్థనలకు నిజమైనటువంటి రిజల్ట్ దొరకడం లేదు. భావ సంపదను పెంచుకోవాలి. గుడికి పోతున్నాం ఈరోజు, టెంకాయ ఎందుకు కొడతారు ఎంతమందికి తెలుసు? గుడిలో టెంకాయ ఎందుకు కొడతారు ఎంతమందికి తెలుసు? పూజారులకే తెలీదు. పూజారికి పోయి అడిగితే ఎందుకు స్వామి టెంకాయ కొడతారు అంటే, స్వామికి ఏదో ఒక కాయ కొట్టాలి కదా టెంకాయ కొడతారు. అట్లయితే స్వామి టెంకాయ ఎందుకు కొట్టాలి? వంకాయ ఉంది, బెండకాయ ఉంది, గుమ్మడికాయ ఉంది, పనసకాయ ఉంది, ఇవి కొట్టచ్చు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, మొదటి నుంచి ఆచారం వచ్చింది కాబట్టి కొట్టినారు నార్మల్ అంటాడు. చాలా స్టైల్గా టెంకాయ పెట్టుకుపోతాం పాపం బ్యాగ్లో. టెంకాయ ఎందుకు కొడతారు ఎంతమందికి తెలుసు? మన ఆశ్రమంలో కూడా కొట్టు టెంకాయ, కొండ పట్టుకోరా, కొట్టు కొట్టు టెంకాయ, కొండ ఎందుకు టెంకాయ కొడతారు? దిక్కులు దిక్కులు చూస్తాడు. పూజారులు ఇక్కడ కూడా చూడండి, ఎన్ని టెంకాయలు కొట్టినారు నిన్నటి నుంచి. పోయి అడగండి పూజారులకి, శంకరత్నం ఎందుకు కొడతారు టెంకాయ? అది అంతే. పెద్ద పెద్ద పూజారులకి తెలియదు, పాపం వీళ్ళకేం తెలుస్తుంది. భావముతో కూడినటువంటి పూజ చేయండి, దేవుడు వరం ఇక్కుంటే అప్పుడు అడగండి. తప్పకుండా పలకాల్సిందే. టెంకాయలో పైభాగం స్థూల శరీరం అని, లోపల కొబ్బరి, తెల్లటి కొబ్బరి సూక్ష్మ శరీరం అని, అందులోపల ఉన్నటువంటి నీళ్లు కారణ శరీరం అని గుర్తులు పెట్టినారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం గుర్తు తెలుసుకునే దానికి పెట్టినారు. టెంకాయ గట్టిగా ఉంటుంది, దానికి ఒక జుట్టు పెట్టింటారు, చూసినారా? దండగా చూసినాము. గట్టి అనేది అహంకారానికి ప్రతీక. ఈ జుట్టు నాది, నేను నాది అనే మమకారం, నేను అనే అహంకారము, నాది అనే మమకారం అక్కడ ఉంది. కాబట్టి టెంకాయని కొడితే నేను అనే అహంకారం పోతుంది, తర్వాత జుట్టు పీకేస్తారు, నాది అనే మమకారం తీసేస్తారు అన్నమాట. పెద్దవాళ్ళు ఈ లక్షణాలు పొందుపరిచి పెట్టినారు. దాన్ని టెంకాయను అట్లే ఎండించండి. అది ఎండి 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 కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది? లోపల గిటక తయారవుతుంది, తెలుసునా? అవన్నీ బాగా తెలుసు. కొన్నాళ్ళ తర్వాత ఇల్లు నడిస్తే లడలంటుంది, పైభాగం వేరే నేను వేరే అని. అట్లే ఈ దేహాన్ని రువ్వంత ఎండబెట్టండి, సాధనతో ఎండబెట్టండి, తర్వాత క్షేత్రము వేరే, క్షేత్రజ్ఞుడు వేరే అని తెలుస్తుంది, దేహము వేరే, దేహి వేరే అని తెలిసిపోతుంది మీకు. ఈ దేహం నేను కాదు, లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నేను వేరే, ఆత్మ వేరే, దేహం వేరే. ఆ సంకేతాన్ని చూపేదానికి టెంకాయ పెట్టినారు. పూజారులు చెప్తారు ఇవన్నీ. నైవేద్యం ఫలం పెడతారు దేవునికి, ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు? అంతే పెడతారు, అంతే పెడతారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతు దుర్మాతే సంగోస్త్వ కర్మణి. ప్రభు, సమస్తము నీదే, మాదేమీ లేదు ఇందులో. అలం తాళం అన్నల్లాహలహు ముల్కు సమావాతి వల్లరజి వమాలకు మిందూనిల్లాహి మిన్ వలియం వలానసీ. ఈ భూమాకాశములంతా పరమాత్మనిదే, సమస్తము నీదే ప్రభు. నేను కర్మ చేస్తున్నాను, కర్మ ఫలాన్ని నీకు ఇస్తున్నాను, కర్మ ఫలము నాకొద్దు, తర్వాత నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా ఇచ్చుకో అనే భావముతో, అంకిత భావముతో మేము ఫలాన్ని పెడుతున్నాము నైవేద్యంగా. ఈ భావ సంపద పెంచుకోవాలి. పూజలు చేసేటప్పుడు ఈ భావం లోపల రావాలి. కర్మ చేసే దాంట్లో మాత్రం నాకు అధికారం ఉంది, కర్మ ఫలం నాకు సంబంధం లేదు ప్రభు, అంతా నీదే. మైక్ అగర్ ఖాళీ హై సబ్ కుచ్ తీరా. ఈ భావము కావాలి. ఇంకా మూడవది, దేవునికి కర్పూర అరతి అంటిస్తారు. ఎందుకు అంటిస్తారు? ఎవరో పూజారి కడిగితే గర్భగుడిలో చాలా చీకటిగా ఉంటుంది, దానివల్ల అంటిస్తున్నాము. ఎంత బాగుంది ఆన్సర్! ఏ దేవుడైతే సూర్యచంద్రులకు కూడా వెలుగునిస్తున్నాడో వానికి చీకటేమిటి? సూర్యచంద్రుల యొక్క ప్రకాశం ఇచ్చేవాడు కూడా వేరే ఉన్నాడు పరమాత్ముడు, వీళ్ళు కూడా వాని నుంచి ప్రకాశాన్ని పొందుతున్నారంట. అటువంటి వాడు చీకట్లో ఉంటాడా? ఎంత భావ సంపద ఉంది పూజారులకు చూడండి. ప్రభు, కర్పూరం ఏ రీతిగా వెలుగునిస్తూ అదృశ్యమైపోతుందో అదే రీతిగా నీ సేవలు అంకిత భావముతో నేను మంచి పనులు, సాధన, నీ పూజలు, చేస్తూ 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 నీ కాళ్ళలో నన్ను అంకితం చేసుకో, నేను అదృశ్యమైపోతాను అనే ఒక భావం ఉంటే ఆ దివ్యమైనటువంటి ప్రకాశం ప్రతి ఒక్క మానవునిలో హృదయములో ఉంది, జ్యోతి రూపములో ఉంది. నూరే ఇలాహి అంటారు దాన్ని, డివైన్ లైట్ అంటారు, పరం జ్యోతి అంటారు. ఈ దీని దాని సంకేతమే ఈ జ్యోతిని అంటిస్తారు. అటువంటి జ్యోతిని నీలో చూసుకో, లోపల ఉంది నీలో. దీని కొరకే జ్యోతిని అంటిస్తారు. అక్కడ గంటలు కొడతారు దేవస్థానంలో, గంటలు ఎందుకు కొడతారు? దేవునికి ఎన్నో పనులు, ఎక్కెక్కడో కాన్సన్ట్రేషన్, పాపం ఏమేమో ఆలోచన చేస్తుంటాడు అక్కడ ఇక్కడ. కాబట్టి మేము గుడికి వచ్చినామో అని దేవునికి ఎట్లు తెలల్ల? ఇంటికి ఎవరింటికన్నా పోతాము, కాలింగ్ నొక్కలేదా? బయట ఊరికి నిలబడితే వాకిలు తీస్తారా? కాలింగ్ బెల్ నొక్కితే ఆ వచ్చినాడు అని చెప్పి వచ్చి వాకిలు తీస్తారు. అట్లే దేవస్థానానికి పోయి గంటలు కొడితే ఎట్లా మూలుగుతుంటాడో, వల్ల అది ఇది ఆలోచన చేస్తాడో, అలర్ట్ అయిపోతాడు దేవుడు, ఆ భక్తులారా వచ్చినారా అని. అందుకే గంటలు కొడతారంట. సాధన చేస్తూ పోతే దివ్యమైనటువంటి ఆ నాదాలు వినబడతాయి. దశవిధ నాదాలు అంటారు దాన్ని. సముద్ర ఘోష వస్తుంది, తుమ్మెదల నాదం జయంకారము వినబడుతుంది, మృదంగ శబ్దం వస్తుంది, ఆ మురళి రవం వినబడుతుంది, వేణు, ఇట్లా అనేక విధమైనటువంటి నాదములు వినబడతాయి. అన్ని నాదములు గంట యొక్క నాదములో చేరినట్లు అనిపిస్తుంది. ఆ గంట నాదం కూడా ఓం అన్నట్లు వినబడుతుంది. ఆ ఓంకార నాదమే అంతర్వాణి. నాదం వినావే మనసా, నాదం వినావే, నాదం విని నీలో ఉండే భేదం విడావే. బ్రహ్మం గారు చెప్తారు, నాదం వినావే మనసా, నాదం వినావే, నాదం విని నీలో ఉండే భేదం విడావే, విడావే. లోపల ఆ నాదం ఉంది, అంతర్వాణి, దివ్య నాదం. దాన్ని వినాలి, ఓం అంటుంటుంది అది, అందరూ వినవచ్చది. ఆ ఏకాగ్రత కావాలి, ఏకాంతము కావాలి. దాని సంకేతమే గంటలు. అన్ని నాదాలు చివరకు ఆ ఘంటానాదములో చేరి ఆ ఘంటానాదములో కూడా ఓంకార నాదం వస్తుంది. ఆ ఓంకార నాదము నీ లోపల ఉంది. బ్రహ్మాండంగా అత్యంతమైన ఆనందం. మౌనములో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేది. మళ్ళా నాకు వ్యాపారం స్టార్ట్ అయ్యా, ఇన్ని రోజులు చాలా బాగుండే, 8 నెలలు సుమారుగా. తప్పదు కదా, తప్పదు. ఇది దాని సంకేతమే అది. దేవునికి పూలు వేస్తారు తెలుసునా, ఎందుకు వేస్తారు? అంత దేవుడు బాగా నీట్గా కనబడతాడని వేస్తారు. ఎంతమందికి తెలుసు ఇది? పూలలో 2 గుణాలు ఉన్నాయి. ఒకటి అందంగా కనబడతాయి, రెండవది మెత్తగా ఉంటాయి కదా. మనకు అందంనిచ్చేవి బాహ్య చర్మముతో కూడిన అందం కాదు, దేహము యొక్క అందం కాదు, సుగుణములే మాకు అందం ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ సుగుణములు అలవాటు పడిపోతావో మెత్తటి భావం లోపలొస్తుంది. వినయము, విధేయత, నమ్రత, ఇవి మెత్తం. దంభం, దర్పం, అహంకారం గట్టి అయితే ఇవి మెత్తదనం. ఇవి వినయము, విధేయత, నమ్రత, అణకువ, ఇవన్నీ సుగుణాల నుంచి వస్తాయి. ఎప్పుడైతే ఈ సుగుణాలు వస్తాయో పరమాత్ముడు ఏం చేస్తారు? పరమాత్ముని కాళ్ళ దగ్గర వేస్తారు పూలు. అదే రీతిగా మమ్మల్ని కాళ్ళ మీద వేసుకుంటాడు. తర్వాత మెడలో వేస్తారు దేవునికి, హృదయానికి కౌగలించుకుంటాడు పరమాత్ముడు. అంతేకాదు, ఇంకా మెత్తదనం అయితే తల మీద పెట్టుకుంటాడు. దేవునికి తల మీద పూలు పెడతారు, తల మీద పెట్టుకొని లోక పూజ్యని చేస్తాడు వాడు. ఈ భావాలు ఉండే అక్కడ. ఇంకా నంది ఎప్పుడు శివుణ్ణి చూస్తుంటాడు. ఇదేమి అంటే ఏకాగ్రత. ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటాడు. చూడండి, అక్కడ చూడు, ఇక్కడ చూడు. కాబట్టి ఆ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ కావాలి. ఈ భావ సంపద పెంచుకొని పూజలు చేయండి. రిజల్ట్ తర్వాత చూసుకోండి ఎట్లుంటుంది. ఈ భావాలతో చేస్తున్నారా? కొంతమంది ఇళ్ళలో చూస్తుంటాను నేను, గంటలు వాయిస్తుంటారు, మంగళారతి తిడుతుంటారు, వరే 10,000 రూపాయలు వస్తే ఇచ్చేసే వాళ్ళకి, మళ్ళా మంత్రాలు స్టేట్ చేసి, ఇంకేం బుద్ధి లేదా, ఇంత పొద్దుంటే వచ్చిన భిక్షానికి పమను తిప్పుతా ఉంటాడు, మళ్ళా మంత్రాలు చదువుతా ఉంటాడు. వాడి ఇంట్లో వచ్చి వచ్చి కొడుకు అంటాడు, నానా వాళ్ళు వచ్చినాడా, వచ్చినాడా, కూర్చోమాను, ఆయన డబ్బులు ఇస్తే ఇప్పించుకో, తిప్పుతానే ఉంటాడు. ఏ దేవుడు వరమిస్తాడు? ఇంకా కొంతమంది ధనవంతుల ఇంట్లో పూజలు చేసే కూడా టైం లేదంట, ఒక పురోహితున పెట్టింటారు, వాడొచ్చి పూజ అంతా చేసి ప్రసాదం ఇవ్వాలాడు, ప్రసాదం తీసుకొని అంత పూజలు అయినట్లే. ఈ కమర్షియల్ పూజలు ఇవి కాబట్టి దేవుడు పలకడం లేదు. మీరు వినే స్థితిలో ఉన్నారా? 8 నెలలైంది నేను ఊరికి విడిచిపెడతానో లేదో మిమ్మల్ని. ఈ సందర్భంలో ఇంత నిశ్శబ్దంగా మీరు కూర్చొని నేనేమో పల్లెటూరి భాషలో చెప్పినటువంటి 4 మాటలు విన్నందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ నేను నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై జై సద్గురు బ్రహ్మం.